యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి మీ వాక్యమును కొంత ధ్యానించుకునవలనని మేము వేచి ఉంటుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యములో వ్రాయబడినటువంటి గూఢార్థములను మేము ఎరిగేటువంటి వారంగా ఉండునట్లుగా మా హృదయములను మా మనసులను మీరు తెరచి మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో నిలిచి మీ యొక్క మర్మములను తెలుసుకొని వాటి అందు నిలిచి ఉండేటువంటి వారంగాను వాటి ప్రకారము జీవించేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. క్రీస్తునామం ముందు వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 3వ అధ్యాయమును ధ్యానించవలనని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడంగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇది దావీదు చేత వ్రాయబడినటువంటి కీర్తనగా ఉన్నది. పాటలు అనేటువంటివి అనేకమైన రకాల పాటలు ఉంటూ ఉంటాయి. మంచి శుక్రవారం మనం పాడేటువంటి పాటలు ఒక రకంగా ఉంటే, ఈస్టర్ రోజు పాడేటువంటి పాటలు వేరొక రకంగా ఉంటూ ఉంటాయి. పెళ్లి పాటలు అనేటువంటివి ఒక రకంగా ఉంటే, చావు సందర్భంలో పాడేటువంటి పాటలు మరో రకంగా ఉంటూ ఉంటాయి. ఇలా సందర్భాన్ని బట్టి రచించబడినటువంటి పాటలు ఏ సందర్భమునకు సరిపడినవి, ఆ సందర్భమునకు రచించేటువంటి విధంగా రచయితలు జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. ఇదే విధంగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 3వ కీర్తన కీర్తనల గ్రంథములో లిఖించబడిన ఒక విలాప కీర్తనగా చెప్పబడుతూ ఉన్నది. కీర్తనలలో చాలా రకములైనటువంటి కీర్తనలు ఉన్నాయి. అయితే వాటన్నింటిలో కూడా 3వ వంతు కీర్తనలు ఈ విలాప కీర్తనలే అని పండితులు చెప్తూ ఉంటారు. విలాప కీర్తనలలో ప్రాథమికంగా ప్రస్తావించబడేటువంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. అవేమిటంటే, మనఃపూర్వకంగా దేవునికి మొర్రపెట్టడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. 2వది విశ్వాసికి వచ్చిన కష్టము, శ్రమ, లేకపోతే జరిగినటువంటి అన్యాయం గురించి ప్రార్థించటం అనేటువంటిది మనం చూడగలం. 3వది దేవుని అందలి ఖచ్చితమైన నమ్మకంతో సహాయం కోసం మనం అభ్యర్థించటం జరుగుతుంది. 4వది స్తుతిని, కృతజ్ఞతను వ్యక్తం చేయటం వంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఈ 4 అంశాలు ప్రధానంగా మనకు విలాప కీర్తనలలో కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ప్రార్థించేటప్పుడు అన్ని రోజులలో కూడాను అన్ని సందర్భాలలో కూడాను మన ప్రార్థన ఒకే రకంగా ఉండదు. నీవు ఆ దినమున అనుభవించినటువంటి అనుభవమును బట్టి, నీకు ఉన్నటువంటి ఆ యొక్క సంతోషమును బట్టి, లేకపోతే నీ యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి దుఃఖమును బట్టి, బాధను బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన అనేటువంటిది ఆధారపడి ఉంటూ ఉంటుంది. ఒక దినమందు నీవు సంతోషముతో దేవునిని స్తుతిస్తూ ఆయన యొక్క కీర్తిని కొనియాడేటువంటి విధంగా ప్రార్థన ఉన్నట్లయితే, మరి ఒక రోజు నీవు దుఃఖిస్తూ ఆయన యొక్క సహాయం కొరకు, మరెవరు లేరు నాకు సహాయం చేసేటువంటి వారు, నీవే నాకు సహాయము చేయవలసి ఉన్నది అని మొరపెట్టేటువంటి విధంగా మన ప్రార్థన ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి మన యొక్క ప్రార్థన అనేటువంటిది రకరకములుగా సందర్భమును బట్టి, మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, మనం ఉన్నటువంటి ఆ యొక్క మూడును బట్టి మారుతూ అనేటువంటిది మనకు సర్వసాధారణంగా చూచేటువంటి విషయమే. దావీదు కూడా ఇదే విధంగా తన యొక్క జీవితంలో జరిగినటువంటి రకరకములైనటువంటి అంశములను బట్టి తాను రచించినటువంటి యొక్క పాటలు, తాను మాత్రమే కాకుండా ఇతరులు రచించినటువంటి యొక్క కీర్తనలలో కూడా ఆ యొక్క సందర్భానుసారంగా వారు కీర్తనను రాయటం అనేటువంటిది జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో విలాప కీర్తన అనేటువంటిది ఏదో ఒక రోజు ఉండక తప్పదు. నువ్వెంత గొప్పవాడువైనా సరే, దావీదు వంటి రాజు అయినా సరే, ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు అయినా సరే, నీ యొక్క జీవితంలో విలాపం అనేటువంటిది ఉండి తీరుతుంది. చాలా మంది ఏమనుకుంటుంటారంటే డబ్బు ఉన్నట్లయితే వారికి ఆనందము సంతోషము తప్ప దుఃఖపడవలసినటువంటి అవసరత ఏ రకంగాను ఉండదు అని భావించేటువంటి వారు అనేక మంది ఉంటుంటారు. అది చాలా తప్పైనటువంటి అభిప్రాయం అండి. ఎందుకంటే డబ్బు ఎంత ఎక్కువైనట్లయితే అంత దుఃఖం కూడా ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు అనేక మందికి లోకంలో ఉన్నాయి. రారాజులకు ఇది తప్పలేదు, అదే విధంగా సామాన్యులకు తప్పలేదు, ఈ మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తప్పదు. కాబట్టి విలాపం అనేటువంటిది నీకును నాకును ప్రతి ఒక్కరికి అనుభవమైనటువంటి విషయమే. అయితే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క ప్రార్థనలు విలాపానికి అవసరతకు సంబంధించినటువంటి ప్రార్థనలే ఎక్కువగా ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఎందుకంటే అనేక మార్లు మనం కొరతలో ఉంటాం, అవసరతలో ఉంటాము. కాబట్టి అన్నిటికీ మించినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయాలని, మనలను ఆదరించాలని, మనకు సహాయం చేసి మన బాధ నుండి విముక్తిని కలిగించాలని ఆశిస్తూ మనము దేవుని సన్నిధిలో విలాప వాక్యాన్ని, అంటే మనం ప్రార్థించేటువంటి ప్రార్థనను ఏడుస్తూ దుఃఖపడుతూ అవసరములో ఉండి అడిగేటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. అవసర సమయాలలో, కష్ట సమయాలలో తనకు మొర్ర పెట్టమని దేవుడు తన ప్రజలను కోరుతూ చెప్తున్నటువంటి కీర్తనలే బైబిల్లో ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. అంటే దేవుడు మన యొద్ద నుండి ఆశించేటువంటిది ఏంటంటే తన యొద్దకు వచ్చి మొరపెట్టవలనని, తన మీద ఆధారపడవలనని, తన యందు విశ్వసించవలనని, మన యొక్క భారములన్నీ కూడాను ఆయన మీద వేసి ఆయన నుండి సహాయం మనం పొంది మన యొక్క దైనందినటువంటి జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఆ విషయమే మనకు కీర్తనలలో ఎక్కువ కీర్తనలు తెలియజేస్తూ ఉన్నవి. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క కీర్తనలో అనేక మంది శత్రువులు తనను చుట్టుముట్టినప్పటికీ దావీదు దేవునిలో తన స్థిరమైన నమ్మకాన్ని ఈ కీర్తనలో వ్యక్తపరిచినట్లుగా మనం చూడవచ్చు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, ఒక వ్యక్తి దేవుని యొద్దకు వెళ్లి అభ్యర్థించటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే, దేవుడు తనకన్నా శక్తి కలిగినటువంటి వాడని నమ్మినప్పుడు, దేవుడు తనకు సహాయం చేస్తాడని విశ్వసించినప్పుడు ఇది సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దావీదు తాను చేసినటువంటి అభ్యర్థనను బట్టి, తాను చేసిన ప్రార్థనను బట్టి దేవుని యందు తనకు ఈ విధమైనటువంటి నమ్మకం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇదే విధమైనటువంటి ప్రార్థనలు మనం చేసేటువంటి వారంగా ఉంటున్నామా? ఇదే విధమైనటువంటి నమ్మకాన్ని దేవుని యందు మనము నిలిపించేటువంటి వారంగా ఉంటున్నామా? ఈ యొక్క నమ్మకం అనేటువంటిది తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఒకరోజు ఒక రకమైన నమ్మకం దేవుని యందు మీకు ఉంటే, మరి ఒక రోజు మరి ఒక రకమైనటువంటి నమ్మకం నీకు ఉండి ఉండవచ్చును. ఆయన నుండి తొలగిపోయినటువంటి వాడవుగా, నీవు ఆయన దూషించేటువంటి వాడవుగా కూడా ఉండవచ్చును. అలాంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఈ దినమందు నీవు ఎలాంటి వాడివై ఉన్నావు? ఆయన ఎందు విశ్వసించేటువంటి వాడవై ఉన్నావా? ఆయన ఎందు నిలిచి ముందుకు కొనసాగేటువంటి వాడవుగా నువ్వు ఉంటున్నావా? ఆలోచించుకోవలసినది. కీర్తనకారుడు దేవుని యందు తనకు గల విశ్వాసాన్ని దృఢంగా నమ్ముతూ దేవుని స్తుతిస్తూ తాను దిగులు లేకుండా నిద్రపోవటాన్ని ప్రస్తావిస్తూ రాసినటువంటి కీర్తనలైన 3వ కీర్తన 4వ కీర్తన రెండు కూడా ఒకదానికి ఒకటి కొనసాగింపుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. 3వ కీర్తన ఈ దినమందు మనం చదువుతున్నాము, 4వ కీర్తన మనము కొద్ది దినములలో మనం చదవబోతున్నాము. 3వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు తాను నిద్రపోయినప్పుడు దేవుని కాపుదల వలన తప్పకుండా తిరిగి మేలుకుంటాననేటువంటి నమ్మకాన్ని వ్యక్తపరిచినప్పుడు 4వ కీర్తన 8వ వచనములో తన పట్ల దేవుని శ్రద్ధ కారణంగా తాను ఎంతో నెమ్మదితో నిద్రలోనికి వెళతాను అని చెప్పటం మనం గమనించవచ్చు. నిద్ర అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిదే. బాధగా ఉన్నప్పుడు మనము నిద్రపోవటం అనేటువంటిది చాలా సార్లు అసాధ్యంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ కీర్తనకారుడు దేవుని అందు తనకున్నటువంటి నమ్మికను బట్టి దేవుని మీద తన భారాన్ని పడవేసి తాను హాయిగా నిద్రపోగలుగుతున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఇలాంటి విశ్వాసము మనం కూడా కలిగి ఉన్నామా పరీక్షించుకోవలసి ఉన్నది. ఇక మన కీర్తనను పరిశీలించినట్లయితే మొదటి వచనములో యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు అని చెప్పబడింది. దావీదు తన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులను కలిగించిన సమయాలను చూడవలసి వచ్చినది. ఇది సామాన్యులకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు, అంటే ఇబ్బందులను చూడవలసినటువంటి ఆ యొక్క పరిస్థితులు సామాన్యులకు మాత్రమే వస్తాయి, ధనికులకు రావు అనేటువంటి అభిప్రాయం ఉన్నదే, అది చాలా తప్పైనటువంటిది. దావీదు రారాజు, ఎన్నో రాజ్యములను జయించినటువంటి వాడు, పరాక్రమశాలి, ఎంతో ధనికుడు, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు అయినప్పటికీ తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులను తాను చూడవలసి వచ్చినది. అదేవిధంగా క్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు, మానవ రూపంలో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఆయన చివరి దినాలలో ఆయనకు వేదన కలిగించినటువంటి గడియలను ఆయన చూడవలసి వచ్చినది. ఆయన మీద తప్పైనటువంటి నేరములు మోపబడినవి, ఆయన సిలువ వేయుటకు అప్పగింపబడినాడు. అదే సమయంలో మరింత భారమైనటువంటి విషయం ఏమిటంటే, తన చుట్టూ తిరిగినటువంటి ఆ 12 మంది శిష్యులు ఆ సమయంలో ఆయనను విడిచి ఒంటరిగా వెళ్లిపోయినారు. ఇది ఆయనకు బాధన కలిగించినటువంటి విషయమై ఉన్నది. కాబట్టి ఈ ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా తాను ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని బాధను కలిగించేటువంటి గడియలను, వేదన కలిగించేటువంటి గడియలను ఆయన చూచి ఆ సమయములలో మనం ఎట్లా నడుచుకునవలనో మనకు తెలియజేసినట్లుగా, మనకు నేర్పించినట్లుగా మనము చూడగలము. శత్రువుల మూలంగా కష్టాలను ఎదుర్కొంటున్న విశ్వాసులు ఎవరికైనా సరే మనం ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ యొక్క కీర్తన చక్కగా సరిపోతూ ఉంటుంది, ఆదరణకరంగా ఉంటూ ఉంటుంది. సమస్యలు ఏ ఒక్కరికి తప్పేటువంటివి కావు. అయితే ఈ సమస్యలలో నువ్వు ఎలా నీ విశ్వాస జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నావు, విశ్వాసాన్ని ఎలా నేర్చుకుంటున్నావు, దేవుడు నిన్ను తీసుకుని వెళుతున్నటువంటి ఆ మార్గంలో దేవుని మీద ఆయాసపడేటువంటి వాడుగా నీ ఉంటున్నావా, లేకపోతే దేవుడు నీకు నేర్పించాలని ఆశించేటువంటి ఆ యొక్క విషయాల్ని జాగ్రత్తతో నువ్వు తల వంచి నేర్చుకునేటువంటి వాడుగా ఉంటున్నావా అనేటువంటి విషయాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కొందరికి ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ ముందు ఆయాసపడేటువంటిది ఎవరి మీద అంటే దేవుని మీదే. దేవుడు నాకు ఇట్లా ఎందుకు చేస్తున్నాడండి, నేను చాలా బాగుంటున్నాను కదండి, చాలా మంచివాడిగా ఉంటున్నాను కదండి, నా వలే ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు సంఘంలో, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీవు దేవుడి కంటే గొప్పవాడివి కావు, దేవుడి కన్నా ఎక్కువ తెలిసినటువంటి వాడు కాదు. దేవుడు నిన్ను ఒక్కొక్కసారి కొలిమిలో ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది, ఒక్కొక్కసారి కష్టములో ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది, నీకెన్నో విషయములు నేర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది, నిన్ను సరిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన చిత్తానుసారంగా నిన్ను తీసుకుని వెళుతున్నప్పుడు అది ఎందుకు జరుగుతున్నది, ఒకవేళ నీ తప్పిదం వలన ఏమైనా జరుగుతున్నదా అని ఆలోచించుకుని దానిని మనం సరిచేసుకుని మనం ముందుకు వెళ్లేటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ నీ యొక్క తప్పిదం వలన అది జరగట్లేదు అని నీకు రూఢిగా తెలిసినప్పుడు, అంటే హృదయాంతరంగంలో నీకు నిబ్బరమైనటువంటి ఆ దృఢమైనటువంటి నిశ్చయత ఉన్నట్లయితే, అప్పుడు దేవుడు నీకింకేమైనా నేర్పించాలని అనుకుంటున్నాడు. ఆ విషయాన్ని నేర్చుకునేటువంటి వాడవుగా నీవు సిద్ధపడి ఉండాలి. అంతేగాని దేవుని మీద నీవు ఆయాసపడేటువంటి వాడవుగా ఎన్నడూ ఉండకూడదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వచనంలో దావీదు తనకున్నటువంటి సమస్య ఏమిటో చెప్తూ ఉన్నాడు. తన సమస్య ఏమని చెప్తున్నాడంటే, అనేక మంది తనకు వేదనను, ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు అని చెప్తున్నాడు. ఇది మనం కూడా అనేక మందిని చెప్పేటువంటి విషయమే. చాలా మార్లు మనం ఏమంటూ ఉంటామంటే, ఏమండి నా చుట్టూ ఉన్నటువంటి వారు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు నాకు, మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాం. అది సర్వసాధారణంగా జరగవలసినటువంటి విషయమే. నీవు గనక దేవుని బిడ్డవైనట్లయితే అది జరగవలసి ఉన్నది. చుట్టూ ఉన్నటువంటి వారు నీతో ప్రతిసారి ఏకీభవించరు. నీవు ముక్కుసూటిగా పోయేటువంటి వాడివైనట్లయితే, దేవుని వాక్యానుసారంగా నడిచేటువంటి వాడవైనట్లయితే, నీ చుట్టూ పనిచేసేటువంటి వారు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు అనేక మంది ఆ విధంగా వెళ్లేటువంటి వారుగా ఉండరు. కాబట్టి అనేకులు నిన్ను ద్వేషించేటువంటి వారుగాను, నిన్ను హేళన చేసేటువంటి వారుగాను, నీకు హాని కలిగించాలని తలపెట్టేవారు సహితము ఉండవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు మనము కలిగి ఉండటం అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటి విషయము. కాబట్టి అది ఏదో జరిగిపోతున్నది, ఆ విషయంలో దేవుడు నీకు సహాయము చేయటలేదు అని ఆయన మీద నీవు అనవసరముగా ఆయాసపడేటువంటి వాడుగా ఉండకూడదు. అనేకులు చేసే విధంగా కాకుండా దావీదు తన సమస్యను చుట్టూ ఉన్న వారితో కాకుండా నేరుగా దేవునితో పంచుకోవటాన్ని చూస్తున్నట్లయితే దేవునిపై తనకున్నటువంటి విశ్వాసము స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. దావీదు తన చుట్టూ ఉన్నటువంటి ఇతరులను కూర్చోబెట్టి ఈ విధంగా జరుగుతున్నది, ఈ విధంగా సమస్యలు ఉన్నవి, ఏం చేద్దాము అని వారితో పంచుకుంటూ దుఃఖపడేటువంటి వాడుగాను వాపోయేటువంటి వాడుగాను ఉండట్లేదు. చాలా మంది ఈ రకంగా ఉంటూ ఉంటారు. వారికి ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ వారు నమ్మినటువంటి వారి దగ్గరకు వెళ్ళి, లేకపోతే ఇంకొంతమంది అయితే కనబడిన ప్రతి వారి దగ్గరకు వెళ్ళి వారికి ఉన్న సమస్యను చెప్తూ దుఃఖపడేటువంటి వారు గాను వాపోయేటువంటి వారు గాను ఉంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటువంటి వారు గాను దేవుని మీద ఆధారపడేటువంటి వారు గాను అనేక మంది ఉండరు. ఇక్కడ మనం నేర్చుకునవలసినటువంటి విషయం ఏమిటంటే, మనకు సమస్యలు రావటం అనేటువంటిది మనం ఊహించవలసినటువంటి విషయము. ఆ సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించటం అనేటువంటిది, ఆయన సహాయమును కోరటం అనేటువంటిది మనము చేయవలసినటువంటి విషయము. ఈ విషయాన్ని మనం నేర్చుకునవలసి ఉన్నది. రెండవ వచనంలో, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని వ్రాయబడి ఉన్నది. ఇలాంటి మాటలు అనేక మంది మన గురించి కూడా అనేక మార్లు అంటూ ఉంటారు. ఏంటండి అతను ఏదో ప్రార్థన అంటున్నాడు, అతనికి ఉన్న సమస్య ఎటువంటిదండి, ఆ సమస్యలో ప్రార్థన ఏంటండి, అతను వెళ్ళి ఆ డాక్టర్ల దగ్గరో లేకపోతే అధికారుల దగ్గరో వెళ్ళి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అది వాళ్ళకి సమర్పించుకున్నట్లయితే అతను పని జరుగుతుంది, ఆ ఉన్నటువంటి ఆ రోగం నయమవుతుంది, ఆ లంచం ఇచ్చినట్లయితే తనకు ఉన్నటువంటి ఆ యొక్క పని ఆ క్లియర్ అయిపోతుంది, ఆ పేపర్ అనేటువంటి దాని మీద సంతకం పెట్టేసి పంపించేస్తారు. కాబట్టి అలాంటిది చేయాలి కానీ ఇతను వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థిస్తాను అంటాడు ఏంటండి, అతనికి ఉన్నటువంటి సమస్య ఎటువంటిది, అతను చేసేటువంటి పని ఏంటి, బుద్ధిహీనుడిలాగా ఉన్నాడు అని మాట్లాడేటువంటి వారు మనల్ని గురించి అనేక మంది ఉంటూ ఉంటారు. మనల్ని క్రిందికి లాగి పెట్టేటువంటి వారిలో రెండు రకాలు ఉంటారు. లోకస్తులు కొందరు అయినట్లయితే విశ్వాసులే మరికొందరు ఉంటుంటారు. మనకు లోకస్తులు కిందికి లాగేటువంటి సమయంలో కన్నా విశ్వాసులే మనలను క్రిందికి లాగుతున్న సమయంలో మరింత బాధకరంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వారికి విశ్వాసం అంటే ఏంటో తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, విశ్వాసంతో దేవునిపై ఆధారపడుట అంటే ఏంటో వారికి తెలుసు. అయితే అన్ని తెలిసి ఉండి వారే నిన్ను క్రిందికి లాగేటువంటి వారుగా ఉన్నట్లయితే అప్పుడు నీవు వేదనను బాధను మరింత ఎక్కువగా అనుభవించేటువంటి వాడవై ఉంటుంటావు. లోకంలో క్రియారూపంగా బాధించేటువంటి వారు కొందరుంటే మానసికంగా బాధించేటువంటి వారు మరికొందరు ఉంటూ ఉంటారు. ఇది ప్రతి వారికి అనుభవమైనటువంటి విషయమే. యోబు విషయం మనం గమనించినట్లయితే ఈ రెండు పనులను తన ముగ్గురు స్నేహితులు చేశారని మనం గమనించవచ్చు. వారు మామూలుగా వారి స్నేహితుడు అయినటువంటి యోబు బాధపడుతున్నప్పుడు తనను పరామర్శించు నిమిత్తమై వచ్చి ఆ పరామర్శించటం సంగతి ఎలా ఉన్నా గాని మానసికంగా కృంగదీయటం అనేటువంటిది, దెప్పిపడవటం అనేటువంటిది, తనలో లేనటువంటి దోషములు ఏవో ఉన్నవేమో అని చెప్పటం అనేటువంటిది తనకు మరింత వేదనను కలిగించినటువంటిది. కాబట్టి మనం కూడా అనేక మార్లు ఈ విధమైనటువంటి సమస్య గుండా వెళుతూ ఉన్నప్పుడు మానసికముగాను శారీరకముగాను మనము కృంగిపోయేటువంటి పరిస్థితులలోనికి లాగబడుతున్నప్పుడు దేవునిపై ఆధారపడేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఇతరుల మాటల వలన ప్రభావితం అయ్యేటువంటి వారు కృంగిపోయేవారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఈ విధంగా మనము ఉండకూడదు. యోబు తాను ఒక స్టేజ్ లో వారి మాటల వలన చాలా బాధింపబడి తను దేవునితోనే వాదించాలని దానికి రెడీగా ఉన్నానని చెప్పడం జరిగింది. యోబుతో మనల్ని మనం పోల్చుకునేటువంటి విశ్వాసం ఎవ్వరమూ లేము. అయితే యోబు ఆ యొక్క పరిస్థితిలో తనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో తను తొందరపడితో మాట మాట్లాడటం అనేటువంటిది జరిగినది. దేవుడే తనకు కొన్ని విషయములను నేర్పిస్తూ ఉన్నాడనేటువంటి గమనము లేకుండా తను ఆ విధంగా మాట్లాడాడు. అయితే మనము ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదురైనట్లయితే, అంటే ఒకవేళ క్రియల వలన గాని మాటల వలన గాని మనము క్రిందికి లాగబడుతున్నప్పుడు మనము దానిని పట్టించుకునేటువంటి వారంగా ఉండకూడదు. ఇది చెప్పినంత సులువైనటువంటి పని కాదు, కానీ మనము చేయవలసినటువంటి పని అని గుర్తుంచుకోవాలి. మూడవ వచనంలో, యెహోవా నీవే నాకు కేడంగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని వ్రాయబడి ఉన్నది. కేడం అంటే డాలు అని అర్థము. దేవుడి కేడెము అనే సాదృశ్యము దైవ గ్రంథం సర్వసాధారణమైనది. మరి విశేషంగా కీర్తన గ్రంథంలో అనేక సార్లు దీనిని మనం చూడగలము. కేడెము లేక డాలు దేవుని కాపుదలను తెలియజేస్తూ ఉన్నది. ఆది కాండంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ కేడెమనేటువంటి మాటను చెప్పడం జరిగింది. ఆది కాండం 15:1 ఇది వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా ఇస్రాయేలీలకు దేవుడు తనను కేడెముగా వ్యక్తపరచుకున్నాడు. ద్వితీయోపదేశ కాండం 33:29 ఇది వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు మనకు కేడెము అయి ఉండవలసినది, ఆయన డాలు అయి ఉండవలసినది, మనలను కాపాడేటువంటి వాడు ఆయనే అయి ఉండవలసినది. అనేక మందికి ఈ లోకములో తమ కేడెము ఏమై ఉంటున్నదంటే, వారికి ఉన్నటువంటి ధన సమృద్ధి, వారికి ఉన్నటువంటి పలుకుబడి, వారికి ఉన్నటువంటి ఇతర ములైనటువంటి విషయములు వారికి కేడముగా ఉంటున్నవి కానీ దేవుని యొక్క సన్నిధి కానీ దేవునిపై ఆధారపడేటువంటిది కానీ వారికి కేడముగా ఉండట్లేదు. కొంతమందికి అది ఇది కూడాను అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాడుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి, లోకములోనికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి కేడముగా వారికి ఉంటూ ఉన్నది. అది సరైనటువంటిది కాదు. నీవు దేవునికిని సిరికిని ఏ విధంగానైతే దాసుడిగా ఉండలేవు, అదే విధంగా నీవు దేవునికిని లోకమునకును దాసుడిగా ఉన్న నేరవు. కాబట్టి దేనికి నీవు దాసుడిగా ఉంటున్నావు, దేది చెప్పిన ప్రకారము నీవు నడుచుకునేటువంటి వాడుగా ఉంటున్నావు అనేటువంటిది నీవు నిర్ణయించుకునవలసినటువంటి సమయము. ఒక విశ్వాసికి దేవుడే అతిశయాస్పదము. ఇది ఒక అసాధారణమైన వర్ణనగా ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. కీర్తనకారుడు తన ప్రఖ్యాతిని, గౌరవాన్ని, తన స్వంత శక్తి సామర్థ్యాలను కాకుండా యెహోవాతో తనకున్న సంబంధానికి ఆపాదిస్తున్నట్లుగా ఈ యొక్క వచనము సూచిస్తూ ఉన్నది. చాలా మంది మనకున్నటువంటి శక్తి సామర్థ్యములను బట్టి, మనకున్న ధనఘనతలను బట్టి మనయందు మనము అతిశయించేటువంటి వారంగా ఉంటాం. గాని ప్రభువును బట్టి, ప్రభు యొక్క శక్తిని బట్టి మనము ఆయన బిడ్డలమైనందువలన మనకు సంక్రమించేటువంటి యొక్క కాపుదలను బట్టి మనము దేవుని యందు సంతోషిస్తూ ఆనందించేటువంటి వారముగా ఉండము. అది సరైనటువంటి విషయము కాదు. ఆపదలోనూ, అవమానకరమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుడే విశ్వాసికి చాలును. ఇది మనకు థియరిటికల్గా తెలియటం కాదు, కానీ ప్రాక్టికల్గా మన లైఫ్లో దీన్ని చేసి చూసేటువంటి వారంగాను, అది సరి అయినది అని తెలుసుకునేటువంటి వారంగాను ఉండాలని ప్రభు మన యొక్క జీవితంలో ఆశిస్తూ ఉన్నాడు. ఇక 4వ వచనములో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దావీదు తన కష్టకాలములో శత్రువులు ఆటంకపరచలేనటువంటి అండను, విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అదే ప్రార్థన అనేటువంటిది. ప్రార్థన అనేటువంటిది విశ్వాసి యొక్క జీవితంలో ఉన్నట్లయితే విశ్వాసి దేవునికి సన్నిహితంగా గడిపేటువంటి వాడై ఉంటాడు. దేవుని యొక్క మనసును తెలుసుకునటానికి ఆయత్తపడినటువంటి వాడై ఉంటాడు. దేవుడు కూడా విశ్వాసికి తన యొక్క సమాచారాన్ని తెలియజేయటానికి సిద్ధపడతాడు. నీవు ప్రార్థన లేనటువంటి వాడమైనట్లయితే, దేవునితో సహవాసము చేయటానికి ఇష్టము లేనటువంటి వాడమైనట్లయితే, దేవుని యొక్క సన్నిధిని నీవు ఆశించేటువంటి వాడుగా లేకపోయినట్లయితే, ఎండిపోయినటువంటి విశ్వాస జీవితాన్ని నీవు గడుపుతావు, జీవిస్తావు. అలాంటి జీవితము నీవు ఎన్నడూ గడపకూడదని, జీవించకూడదని దేవుడు ఆశించేటువంటి వాడుగా ఉన్నాడు. నీవు ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దినదినము నిన్ను శోధించుకునేటువంటి వాడవుగాను, పరిశోధించుకుని పరీక్షించుకుని నీలో ఉన్నటువంటి తప్పిదమ్ములను తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి దాని నుండి విడుదల పొందేటువంటి వాడవుగాని ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన అనేటువంటిది తీసివేసినట్లయితే విశ్వాస యొక్క జీవితము నుండి, అది ఎలాంటిదంటే ఒక మొక్కను మనం క్రింద కట్ చేసేసినట్లయితే ఏం జరుగుతుందో మొక్కకు, అదేవిధంగా ఆ విశ్వాస యొక్క ఆత్మీయ జీవితంలో సంభవించేటువంటి పని అయి ఉంటుంది. ఎండిపోయేటువంటి వాడుగా తాను ఉంటూ ఉంటాడు. ఆ విధంగా మనము ఎన్నడూ ఎండిపోయినటువంటి విశ్వాస బ్రతుకును బ్రతికేటువంటి వారంగా ఉండకూడదు. ఇక్కడ ఈ వచనములో పరిశుద్ధ పర్వతం అంటే దేవుడు తన ప్రజల మధ్య నివసించినటువంటి సియోను పర్వతాన్ని సూచిస్తూ ఉన్నది. హెబ్రీ భాషలో ఉత్తరమిచ్చును అనేటువంటి పదము చర్య పూర్తయ్యిందనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు భూతకాల చర్యగా కూడా ఈ పదం ఉపయోగించబడినది. దేవుడు ఎల్లప్పుడూ ఉత్తరమిస్తాడనేటువంటి బలమైన నమ్మకతోనే ఈ పదాన్ని దావీదు ఉపయోగించినట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే దేవుని యందు దావీదుకున్నటువంటి విశ్వాసము అటువంటిది. చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు దేవుడు తప్పగా తన మొర వింటాడని, తనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడని, ఏ ఒక్కరికి చేతగానటువంటి విషయాన్ని దేవుడే తన కొరకు సఫలపరచగలడని దావీదు నమ్మినటువంటి వాడై ఉన్నాడు. మన యొక్క విశ్వాసము ఎలా ఉంటున్నది? ఇక్కడ దావీదు ఎలుగెత్తి ముర్ర పెట్టుట అనేటువంటి మాట వాడాడు. నీ ముర నా ముర ఎలా ఉంటున్నది దేవుని యొక్క సన్నిధిలో? దేవుడు వినే విధంగాను, ఆశించేటువంటి విధంగాను, కోరేటువంటి రీతిలోను మనం ముర్ర పెట్టగలుగుతున్నామా? కొంతమంది ప్రార్థనకని వెళతారు, కానీ వాళ్ళు చేసేటువంటిది ప్రార్థన కాదు గాని దిక్కులు చూడటము, కాసేపు కూర్చోవటము, లేకపోతే నలుగురు కలిసినట్లయితే ముచ్చట్లు చెప్పుకోవటము, తిరిగి వచ్చేయటము, ఇది ప్రార్థన సమయంలో వారు చేసేటువంటి పని అయి ఉంటూ ఉంటుంది. ఇలాంటి వాడివి నువ్వు ఎక్కువ కాలము విశ్వాసిగా నిలిచి ఉండలేవు. పేరుకు ప్రార్థనగాను ఆ సమయంలో నువ్వు చేసేటువంటిది వేరొక పని అయి ఉన్నట్లయితే నీవు పడిపోవటానికి ఎంతో దూరంలో లేవని గుర్తించవలసి ఉన్నది. ఎలుగెత్తి మొర పెట్టేటువంటి ఆ యొక్క ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? కొందరు ప్రార్థన పొడిపడి ప్రార్థనలు చేసేటువంటి వారుగా ఉంటారు. కొందరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రార్థనలను చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. పుస్తకాలలో ఉన్నటువంటి ప్రార్థన చేయవద్దు అని నేను చెప్పట్లేదు, కానీ పుస్తకంలో రాయబడినటువంటి ఆ భావగర్భితమైనటువంటి ప్రార్థనలు నీ యొక్క హృదయాంతరంగము కూడా ఏకీభవిస్తూ వచ్చినట్లయితే అది గొప్ప ప్రార్థనగానే ఉండగలదు. కానీ చాలా మంది చేసేటువంటి పుస్తకాలలోని ప్రార్థన ఎలా ఉంటుందంటే అది ఏదో చదివేసేటువంటి విధంగా ఉంటూ ఉంటుంది, అంతేగాని వారి హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి ప్రార్థనగా ఉండదు. అనేక మందికి పుస్తకాలు లేకుండా ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉండదు. ఎవరో ఎప్పుడో దానిని ఆలోచించి రాసినటువంటి ప్రార్థనలు, ఆ ప్రార్థన మాత్రమే ఇంకా అలా చదివేటువంటి రీతిలో ఉన్నారే తప్ప అవి నిజమైనటువంటి హృదయాంతరంగం నుండి వచ్చేటువంటి ప్రార్థనగా అవి ఉండవు. నీ హృదయం కృంగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే, నీ యొక్క హృదయము దేవుని కొరకు ఆశించేటువంటి స్థితిలో ఉన్నట్లయితే, దేవుని యందు నువ్వు విశ్వసించేటువంటి వాడుగా ఉన్నట్లయితే నీకు పుస్తకం అక్కర్లేదు. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి బాధను, ఆ వేదనను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీవు చెప్పుకునేందుకు నీకు పుస్తకం కావాలా? పుస్తకం ఎందుకు? కాబట్టి మనము ఏ విధంగా ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నాం? పొడిపొడి మాటలు ప్రార్థన చేసి వచ్చేసినట్టు వారంగాను, పెద్దవారిగా చలామణైపోతూ, విశ్వాసులుగా చలామణైపోతూ, బుద్ధిహీనంగా ప్రవర్తించుతూ, మన యొక్క విశ్వాస జీవితాన్ని కేవలము గాలిలో మెడల్లాగా కట్టుకొని వాటిల్లో ఉండేటువంటి వారంగా ఉండాలని మనం చూసేటువంటి వారంగా ఉంటున్నామా? అది సరైనటువంటి పరిస్థితి కాదు. ఈ యొక్క కీర్తనను రచిస్తున్నప్పుడు దావీదు తన జీవితంలో జరిగిన సందర్భాలలో దేవుడు తనకు ఏ విధంగా సహాయం చేశాడో జ్ఞాపకం చేసుకుంటూ తన విశ్వాసాన్ని దేవుని యందు ప్రస్తుతం వ్యక్తపరుస్తూ ఉండి ఉండవచ్చును. ఎందుకంటే అప్పటి వరకు దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతూ దేవుని నుండి సహాయం పొందినటువంటి వ్యక్తిగా తాను ఉన్నాడు. ఈ విషయాన్ని దావీదు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండి ఉంటాడు. గతంలో దేవుని నమ్మకత్వాన్ని దావీదు ప్రస్తుత పరిస్థితిలోనూ నమ్మదగినటువంటి ఆధారంగా తనకి పునాదిగా ఎంచుకున్నాడు. ఈ విధంగా గతంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను ప్రస్తుతం మనం అవలంబించవలసినటువంటి ఆ యొక్క ప్రణాళికలో, మనం నడవలసినటువంటి ఆ యొక్క గమనములో పునాదిగా చేసుకునేటువంటి వారంగా ఉంటున్నామా? దేవుడు ఇప్పటి వరకు నాకు ఇన్ని కార్యములలో సహాయం చేసినాడే, నా విషయంలోనే ఎన్నో కార్యములలో ఇప్పటి వరకు సహాయపడినటువంటి ఈ దేవుడు ఇక ముందు సైతము ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలోను నన్ను నిలిపి ముందుకు నడిపించగలిగినటువంటి వాడై ఉన్నాడు దేవుడు అని ఆ గతములో ఉన్నటువంటి దేవుని యొక్క కృపను నీవు పునాదిగా చేసుకుని ముందుకు నడిచేటువంటి వాడుగా ఉంటున్నావా? చాలా మందికి దేవుడు ఎన్ని మేలులు గతంలో చేసినా సరే వాటిని బట్టి ప్రస్తుతం వారున్న పరిస్థితుల నుండి సహితము దేవుడు వారిని రక్షించగలడు అని నమ్మలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు ఉంటుంటారు. గతంలో ఏదో జరిగినాయిలేండి, కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో జరుగుతుందంటారా అని అవిశ్వాసంతో మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. వారికి కావలసింది ఏమిటంటే కేవలము రొట్టె ముక్కలు మాత్రమే, దేవుని యొద్ద నుండి సంక్రమించేటువంటి కృప కనికరం అనేటువంటిది వారికి కావాలి తప్ప దేవుని పట్ల వీరు నమ్మకత్వంగా ఉండేటువంటి ఆ యొక్క విశ్వాస జీవితం అయితే వీరు ఎన్నడూ జీవించేటువంటి వారుగా ఉండరు. ఏదో నాయనా నాయనా అనుకుంటానికి కష్ట సమయంలో దేవా అని దండం పెట్టుకున్నట్లయితే అప్పుడు దేవుడు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడనేటువంటిది ప్రతి ఒక్కరి నమ్మకమై ఈ లోకంలో ఉంటూ ఉన్నది. అది సరైనటువంటి విషయము కాదు. ఆ తర్వాత 5-6 వచనములను మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను అని వ్రాయబడి ఉన్నది. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సమయంలో నిద్రపోవటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. మనకందరికీ పరిచయం అనేటువంటి విధంగానే మనకు మనసులో గనక నెమ్మది లేకపోయినట్లయితే ఆ రాత్రి మనము నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండదు. చాలా పెనుగులాడుతూ ఉంటాము. కొన్నిసార్లు తీవ్రమైనటువంటి శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు ఆ రాత్రి అంతా కూడాను నిద్రపోలేనటువంటి పరిస్థితి మనకు సంక్రమించవచ్చు. ఇలాంటి పరిస్థితులు దావీదు కూడా చాలా వచ్చినాయి. అయితే ఆయన సందర్భంలో ఏం చేశానని చెప్తున్నాడంటే, ఆయన పండుకొని నిద్రపోయి మేలుకొందురు అంటున్నాడు, భయపడను అని చెప్తా ఉన్నాడు. అంటే తనకున్నటువంటి విశ్వాసము ఏ రీతిలో ఉన్నది, ఏ స్థాయిలో ఉన్నది అనేటువంటిది దీనిని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. తనకి పరిస్థితి చుట్టూ ఉన్నటువంటిది ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని మీద తనకున్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ను బట్టి తాను ఆ యొక్క భారమును తను భరించేటువంటి వాడుగా కాకుండా దేవుని మీద వేసి తాను హాయిగా నిద్రపోయేటువంటి వాడుగా ఉండగలుగుతున్నాడు. అది దేవుని మీద తనకున్నటువంటి గొప్ప విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నది. చిన్నతనంలో మా ఇంటిలో ఉండేటువంటి సమస్యల గురించి మేమేమీ పట్టించుకునేటువంటి వారం కాదు. ఎందుకంటే మా నాయన ఉన్నారు కాబట్టి మా నాయన ఆ విషయములనే చూసుకుంటారు. కాబట్టి బయట నుండి ఏ విధమైనటువంటి పరీక్షలు వచ్చినప్పటికీ, ఇష్యూస్ ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ మేము వాటిని గురించి ఏమీ మనస్కరించే వాళ్ళం కాదు. హాయిగా తినేసేవాళ్ళం, టైం అయ్యేటప్పటికి పడుకునేవాళ్ళం పిల్లలుగా. ఎందుకంటే ఆ సమయంలో మేము వాటిని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు, అది మా పని కాదు. మా తండ్రి ఉన్నారు, మా నాయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు. ఆయన మీద ఆ భారమును పడవేసి మేము హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళం, చక్కగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అది దేవుని మీద కూడా మనము చూపవలసినటువంటి పరిస్థితులు తర్వాత తర్వాత, అంటే పిల్లలుగా ఉన్నప్పుడు మాకు అది సరిపోయింది అనుకోండి, ఆ తర్వాత మేము పెద్దవారైన తర్వాత మాకు మేముగా నిలబడుతూ విశ్వాసంలో కూడాను ఇదే విధమైనటువంటి పరిస్థితిని మనం చూడవలసి ఉన్నది. కాబట్టి ఆ చూచేటువంటి సమయములో, ఆ దినములలో మన నాయన పైన ఏ విధంగా మనం ఆధారపడ్డామో అదే విధంగా దేవుని పైన ఇప్పుడు ఆధారపడవలసినటువంటి అవసరం ఉన్నది అని నేర్చుకుంటానికి అది ఉపయోగపడినది. దేవుని యందు విశ్వసించిన వారు నిద్రపోతున్నా దేవుడు వారిని కాపాడుతూ వారికి తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడని చెప్పి మనం దైవ గ్రంథం నుండి తెలుసుకునవచ్చు. ఈ విధంగా దేవుని యొక్క కృపయందు, కనికరమునందు, ఆయన వాత్సల్యత యందు మనము ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. ఈ వచనములలో మనం చదివినటువంటి మేలుకొందును అనేటువంటి మాట కీర్తనకారునిలోని బలమైన నమ్మికను చూపిస్తూ ఉన్నది. ఎందుకంటే యెహోవాయే అతనికి కాపుదలగా ఉంటాడు అనేటువంటి నమ్మకం దావీదులో దృఢముగా ఉన్నది. ఇక్కడ చదువుబడినటువంటి భాగంలో కీర్తనకారుని శత్రువులు చుట్టుముట్టినప్పటికీ తాను మానసికంగా భద్రత అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దానికి అతడున్నటువంటి పరిస్థితికి ఏ విధమైనటువంటి పొంతన కూడా లేనట్లుగా మనం చూస్తున్నాము. చుట్టూ పరిస్థితులు ఎంతో క్రిటికల్ గా ఉన్నప్పటికీ, ప్రజలందరూ తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తాను దేవుని అందల నిరీక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి, దృఢమైనటువంటి విశ్వాసంతో దేవునిని బట్టి తను నెమ్మదిగా పండుకొని నిద్రపోగలుగుతున్నానని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని కాపుదలలో నమ్మిక కలిగి ఉండటం అనేటువంటిది బాహ్య పరిస్థితుల మీద ఆధారపడేటువంటిది కాదు. కేవలం దేవునిపై పరిపూర్ణ విశ్వాసం గలవారికి మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటి విషయం. మనము దావీదు వలె విశ్వాసం కలిగి ప్రభువునందు ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతున్నామా? విశ్వాసం అనేటువంటిది రకరకాలైనటువంటి అంతస్తులలో ఉండవచ్చు. అయితే దావీదు కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నామా? యెహోవా నాకు ఆధారం కనుక ఇవన్నీ సాధ్యపడతాయని దావీదు చెప్తున్నాడు. మనకు ఆధారమైనటువంటి వారు ఎవరు? దేవుడేనా లేక పేరుకు మాత్రమే దేవుడా? మనము అనేక సార్లు ఆధారపడేటువంటిది ఇహలోక సంబంధమైనటువంటి విషయాల మీద ఆధారపడుతూ ఉంటాం. మన డబ్బు మీదను, మన యొక్క తాయి మీదను, హోదా మీదను ఆధారపడేటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాము. దేవుడు కేవలం కొన్నిసార్లు మాత్రమే మనకు గుర్తొచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది, దావీదు వలె ఆధారపడటం అనేటువంటిది నేర్చుకునవలసినటువంటి అంశమై ఉన్నది. ఆ తర్వాత 7వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరిని దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే అని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క వచనమును మనం చూచినట్లయితే శత్రువులు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో మొట్టమొదటిసారిగా శత్రువులు అనేటువంటి మాట రావటం అనేటువంటిది ఈ యొక్క కీర్తనలోనే. ఈ మాట కీర్తనలో 100 కంటే ఎక్కువ సార్లు మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ కీర్తనలో కాదు, తదుపరి కీర్తనలు అన్నిటిని మనం చూసినట్లయితే 100 కంటే ఎక్కువ సార్లు మనకు కనిపిస్తూ ఉన్నది. సాధారణంగా ఈ మాటకు వచ్చేటువంటి అర్థం ఏమిటంటే శారీరకంగా ఉండేటువంటి శత్రుత్వము అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. అయితే దావీదు ఇక్కడ శారీరకమైనటువంటి శత్రుత్వం అనేటువంటి దానిని ఉపయోగించినట్లుగా మనం చెప్పలేము. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టుడైనటువంటి వాడు, దేవుడు ప్రేమించేటువంటి వాడు, దేవుడు కనికరించేటువంటి వాడు. దావీదు ఇక్కడ వాడినటువంటి నా శత్రువులనందరిని దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే అని వాడినటువంటి ఈ యొక్క మాటలు దేవుడు ఏమి చేయగలడు అనేటువంటి దానిని సూచిస్తూ ఉన్నాయి. దేవుడు తన శత్రువులను ఆ పని చెయ్యాలి అని తను ఆశించినట్టుగా అక్కడ లేదు. ఇదే విధంగా మనం కూడా విశ్వాసులంగా అనేక మార్లు కొందరిని శత్రువులుగా భావించేటువంటి అవకాశము లేకపోలేదు. మనం మనుషులము, రకరకములైనటువంటి విషయములలో అనేక సార్లు అనేక మందితో విభేదించేటువంటి వారుగా ఉంటూ ఉంటాం. ఒక వ్యక్తితో ఒక విషయంలో విభేదించటం వేరు, అయితే ఆ వ్యక్తితో విరోధం కలిగి ఉండటం వేరు. ఆ వ్యక్తి పైన హేయభావం అనేటువంటిది పెంచుకుని విరోధమైనటువంటి మనసు కలిగి తనకు హాని చేయాలనేటువంటి తత్వం కలిగి ఉండటం, పగ తీర్చుకోనాలి అనేటువంటి తత్వం కలిగి ఉండటం అనేటువంటిది దేవుడు నచ్చేటువంటి మెచ్చేటువంటి విషయం కాదు. మనము విశ్వాసులంగా దేవునికి సమస్తమును విడిచిపెట్టినటువంటి వారమై శత్రువులను సహా ప్రేమించేటువంటి వారమై ఉండాలని చెప్పి వాక్యం బోధిస్తున్నది. కాబట్టి నీవు దేవుని యొక్క ప్రేమను పొందాలని అనుకున్నట్లయితే మొదటగా నీవు శత్రువులను ప్రేమించేటువంటి వాడివై ఉండాలి. శత్రువులు అనేటువంటి వారు ఎవరు ఉండకూడదు మనకు. ఒకవేళ నీకేమైనా ఎవరితోనైనా విభేదము ఉన్నట్లయితే, మనస్పర్ధ ఉన్నట్లయితే దానిని సరిచేసుకునేటువంటి వాడుగాను, దానిని దేవునికి విడిచిపెట్టేసేటువంటి వాడుగా మాత్రమే నువ్వు ఉండవలసి ఉన్నది, నేను ఉండవలసి ఉన్నది. ఇక 8 వచనములో రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని దావీదు సెలవిస్తున్నాడు. కీర్తనకారుడు యెహోవాకు మొరపెడుతున్నట్లుగా 4 వచనంలో ఉన్నా సరే ఆయన యొక్క విన్నపం ఏమిటో 7 వచనంలోనే మనకు తెలుస్తూ ఉన్నది. లెమ్ము, రక్షింపము అనే తప్పనిసరిగా దేవుడు చేయవలసి ఉన్నది అని దేవుని మీద ఆధారపడుతూ తాను తెలియజేస్తున్నటువంటి ఆ 2 పదాలతో ఈ యొక్క విన్నపం అనేటువంటిది క్లుప్తంగా ముగుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ పదాల్లో లెమ్ము అనేటువంటిది మొట్టమొదటిది విశ్రమ స్థితి నుండి క్రియాత్మక స్థితిలోనికి మారడాన్ని తెలియజేస్తూ ఉన్నది. రక్షణనిచ్చేటువంటి చర్య వైవిధ్యమైనటువంటి పదాలతో వ్యక్తం చేయబడినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ దావీదు దేవుని మీద పూర్తిగా ఆధారపడుతున్నట్లుగాను తన యొక్క పగను తీర్చుకునేటువంటి విధంగా తాను చర్య తీసుకుంటున్నట్లుగా చెప్పలేదు గాని దేవునికి సమస్తమును విడిచిపెడుతున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము కూడా మన యొక్క బ్రతుకులో దేవునిపై ఆధారపడేటువంటి వారం గాను దినదినము మనము ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలోనూ ఇదే విధంగా ఉండాలని ఈ యొక్క కీర్తన తెలియజేస్తూ ఉన్నది. చివరిగా ఈ కీర్తన నుండి మనము నేర్చుకునవలసినటువంటి అంశం ఏమిటి అని చూసినప్పుడు ఒకటే ఒకటి మనకు కనబడుతున్నది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవునిపైనే మనము సంపూర్తిగా దావీదు వలె ఆధారపడినటువంటి వారమై ఉండాలి అనేటువంటి అంశం ఒకటే మనకి కనబడుతూ ఉన్నది. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో అన్ని రకాలైనటువంటి కాలాలు మిళితమై ఉంటూ ఉంటాయి. రకరకములైనటువంటి అనుభవములతో కూడినటువంటి కాలములు కలిసి ఉంటాయి. కష్టం అనేటువంటిది ఉంటుంది, సుఖం అనేటువంటిది ఉంటుంది, దుఃఖం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడాను మిళితమైనటువంటివిగా మన యొక్క బ్రతుకు అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కష్టకాలములో మనం దేవుని ప్రార్థించేటువంటి వారంగా సాధారణంగా విశ్వాసులమైన మనము ఉంటూ ఉంటాము. మిగిలినటువంటి వారు సైతము దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడాను వారు నమ్మినటువంటి దేవుని, దేవుడు అనబడేటువంటి వారిని వారు ప్రార్థించేటువంటి వారుగా కష్ట సమయంలో ఉంటూ ఉంటారు. అయితే ఆ కష్టం తీరిపోయిన తర్వాత దేవుడు గుర్తొచ్చేటువంటి అవకాశాలు చాలా మందికి తక్కువగా ఉంటూ ఉంటాయి. కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు, కానీ కష్టం తీరిపోయిన తర్వాత ఆ తర్వాత దేవుడు గుర్తు రాడు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం రాడు. కానీ పరిస్థితులు మన చేయి దాటిపోతున్నాయి, మనకింకా ఆధారము లేదు, దేవుడే దీనిని చేయవలసి ఉన్నది అని తెలిసినప్పుడు ఆ దినమందు మనము చేసేటువంటి భక్తి, చూపేటువంటి విశ్వాసము ఇంత అంత కాదు. అయితే దేవుడు దానిని ఇష్టపడేటువంటి దేవుడు కాదు. మనము ఏ దినమునైనా ఒకే విధంగా ఉండాలని, మనం పోయేటువంటి మార్గము సమంగా ఉండాలని, మనము కాలము ఏ విధంగా ఉన్నప్పటికీ, పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, అన్నిటినీ ఒకే విధంగా ఎంచుతూ సమమైనటువంటి మార్గంలో పోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం ఇప్పటికే చదువుకున్న రీతిని కష్టాలనేటువంటివి కేవలము పేదవారికి మాత్రమే పరిమితమైనటువంటివి కావు గాని, ప్రస్తుతం మనం చూచినట్లుగా దావీదు మహారాజుకు సహా ఎన్నో భయంకరమైనటువంటి కష్టములు ఎదురైనప్పుడు తన దేవునిపై ఏ విధంగా ఆధారపడ్డాడు, తన కీర్తనలను, తన రచనలను, తన జీవిత గాథను మనం పరిశీలించినట్లయితే మనకు తెలుస్తూ ఉన్నది. మనకు వచ్చేటువంటి కష్టాలు కొన్ని మన బుద్ధిహీనతతో మనం కొన్ని తెచ్చుకునేటువంటివిగా ఉంటాయి, కొన్ని రొటీన్ లైఫ్ లో వచ్చేటువంటివిగా ఉంటూ ఉంటాయి, కొన్ని దేవుడు మనల్ని పరీక్ష నిమిత్తము పెట్టేటువంటి పరీక్షలుగా ఉంటూ ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఈ కష్టాలు దేని వలన వస్తున్నాయి అనేటువంటిది దానిని గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. గాని దేవుడు మన నుండి ఏ కష్టం వచ్చినప్పటికీ ఆయన ఆశించేటువంటి ఒకే ఒక విషయం ఏమిటంటే ఆయనపై ఆధారపడుతూ, ఆయనను నమ్ముకుంటూ, ఆయనను విశ్వసిస్తూ ముందుకు సాగాలని ఆయన మనలను గురించి ఆశిస్తున్నాడు. ఆ విధంగా మనం చేసేటువంటి వరమై ఉండాలి. మన తరపున ఏదైనా తప్పిదం జరిగినదా అని మనము మనలను మనం పరీక్షించుకోవటం అనేటువంటిది ఎప్పుడు చేయవలసినటువంటి పని. ఏ దినమందు మనం ప్రార్థనకు వెళ్ళినప్పటికీ మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆ దినమందు దేవుని నీవు గాయపరిచినావా, ఆయన యొక్క నిబంధనలను మీరినావా అనేటువంటిది తలంచుకొని మొట్టమొదటిగా వాటిని సరిచేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత మిగిలినటువంటి ప్రార్థనను మనం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. మనకు వచ్చేటువంటి కష్టాలు కొన్ని మనం హ్యాండిల్ చేయగలిగినటువంటివిగా ఉంటాయి, అన్ని కాదని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కష్టాలలో కొన్ని ఇంటి బయట నుండి వచ్చేటువంటివి కొన్ని ఉంటే, ఇంటి లోపలే వచ్చేటువంటివి మరికొన్ని ఉంటూ ఉంటాయి. ఈ రెండు కూడాను ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటివే. దావీదు కూడా ఈ రెండు రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి. చాలా మంది ఇంటి బయట నుండి వచ్చేటువంటి వాటిని సులభంగా హ్యాండిల్ చేయగలిగినటువంటి వారై ఉంటారు, గాని ఇంటిలో నుండే వచ్చేటువంటి సమస్యలను అధిగమించగలిగినటువంటి వారుగా అనేక మంది ఉండరు. ఎందుకంటే ఇంటి లోపల నుండి వచ్చేటువంటి కష్టాలు మన నోటిని, చేతులను, కాళ్లను కట్టివేసి మనలను మూగవారినిగా బాధించేవిగా ఉంటూ ఉంటాయి. ఈ సమయంలో కేవలము ప్రభునందు మనము ఆధారపడి ఆయన సహాయమును పొందితేనే గాని వాటి నుండి మనము విడుదల పొందలేము. కాబట్టి మనకు ఏ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయో అదే రకమైనటువంటి సమస్యలు ఇతరులకు సహా రావచ్చును అనేటువంటి జ్ఞానము మనం కలిగి ఉండవలసి ఉన్నది. చాలా మంది తాము ఇతరులకు ఉన్నటువంటి సమస్యలలో లేము అనేటువంటి ఆ యొక్క మనస్తోటి ఇతరులను వెంటనే తీర్పు తీర్చేటువంటి వారుగాను, వారికి వచ్చినటువంటి సమస్యలను బట్టి వారిని హేళన చేసేటువంటి వారుగాను, వారు ఆ సమస్యలను హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారిని దెప్పి పొడిచేటువంటి వారుగాను ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. మనమందరము మానవ మాతృలమే అని మనం జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. మనకు వచ్చినటువంటి విధంగానే మరి ఒకరికి కొన్ని సమస్యలు రావచ్చును. వారికి వచ్చినటువంటి సమస్యలు మనకి ఇంకను రాకుండా ఉండి ఉండవచ్చును. కానీ మనకు అంతకు మించినటువంటి సమస్యలు ఫ్యూచర్ లో రానై ఉన్నాయేమో మనకు తెలియదు. కాబట్టి మనము మనలను ఎట్లా ప్రేమించుకునేటువంటి వారమై ఉన్నాము, మనము ఏ విధంగానైతే ఆనందంగాను సంతోషంగా ఉండాలని, ప్రభువులో ఎదగాలని, ముందుకు సాగాలని, కృపలను పొందాలని, ఆయన యొక్క బహుమతులను పొందాలని ఆశించేటువంటి వారంగా ఉంటాము, ఇతరులను గురించి కూడాను అదే విధంగా ఆలోచించేటువంటి వారమై ఉండాలి. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు, అందరికీ అన్ని సందర్భములలోనూ సాధ్యమయ్యేటువంటిది కూడా కాదు. కేవలము ప్రభుతో ఎల్లప్పుడూ టచ్ ఉన్నటువంటి వారికి మాత్రమే, ఆయన ఎందు నిలిచి ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటిది ఇది ఉండగలదు. మనం ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క కీర్తనలో దావీదు ఒక సరైనటువంటి విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది విశ్వాసము, నిరీక్షణ, దేవునిపై భారమునంతా పడవేయటం అనేటువంటిది నిశ్చింతగా నిద్రపోవుట అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. దావీదుకు దేవునిపై ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది, నిరీక్షణ అనేటువంటిది, దేవునిపైన మాత్రమే తన భారాన్నంత పడవేయటం అనేటువంటిది తాను నిశ్చింతగా నిద్రపోవటలో మనకు అర్థమవుతూ ఉన్నది. మనము ఏదైనా సమస్య కలిగి ఉన్నప్పుడు ఈ విధంగా నిద్రపోయేటువంటి వారంగా ఉండలేము. ఈ నిద్రపోవటం అనేటువంటిది ఏమాత్రమును భారము లేకుండా నిద్రపోవటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. పిల్లలు తమ తల్లిదండ్రుల మీద ఆనుకుంటూ విశ్వసిస్తూ తమ తల్లిదండ్రులకు విడిచిపెట్టి వేసి తమ భారమునంతా కూడాను ఏ విధంగా ఏ భారమును తమ మీద వేసుకోకుండా నిద్రపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అదే విధంగా మనము కూడాను దేవుని మీద భారమును వేసి నిద్రపోయేటువంటి వారంగా ఉండగలిగినటువంటి విశ్వాసములోనికి మనము ఎదుగవలసి ఉన్నది. ఇక రెండవది, మనుషులు నిరాశ పరిచినప్పుడు దేవునిపై ఆధారపడుటను కొనసాగించవలసి ఉన్నది. దావీదు ఈ యొక్క కీర్తనలో అదే తెలియజేస్తున్నాడు. తను ప్రారంభించినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు తనను నిరాశపరిచినట్లుగా, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా తెలియజేస్తున్నాడు. అయితే తాను మాత్రము దేవునిపై ఆధారపడటను, దానిని కొనసాగిస్తున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా ఇదే విధమైనటువంటి పోకడలోనికి ఎదుగవలసినటువంటి వారమై ఉన్నాము. ఇక మూడవది, శత్రువులను శిక్షించు పనిని దేవునికి పూర్తిగా అప్పచెప్పుట. తాను రాజునని, తనకు శక్తి ఉన్నదని, తన చుట్టూ ఉన్నటువంటి వారిని, తనకు శ్రమను ఇబ్బందిని కలిగించేటువంటి వారిని తనకు తానుగా శిక్షించేందుకు తన పూనుకొనలేదు. గాని దావీదు దేవునికి సమస్తమును విడిచిపెట్టినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా అదే విధంగా దేవునికి సమస్తమును విడిచిపెట్టి మనంతటా మనము మన ఇష్టానుసారంగా పగ తీర్చుకునేటువంటి వారంగా ఉండకూడదు. నాలుగవది, హృదయం అంతటితో దేవునిని ప్రార్థించుట, స్తుతించుట, ఎదురు చూచుట అనేటువంటివి మనము యొక్క కీర్తనలో చూస్తున్నాము. దేవుడు తన బిడ్డలు ప్రార్థించేటప్పుడు హృదయం అంతటితో ప్రార్థించాలని ఆశించేటువంటి వాడై ఉన్నాడు. వారి యొక్క జీవితంలో ఆయన జరిగించినటువంటి గొప్ప కార్యముల నిమిత్తము వారు కృతజ్ఞత కలిగినటువంటి వారై, స్తుతించేటువంటి వారై, విశ్వసించేటువంటి వారై, దానిని వారి పునాదిగా చేసుకుని వారికి రానై ఉన్నటువంటి ఆ యొక్క పరీక్షలలోను, ఇరుకులలోను, ఇబ్బందులలోను ఆయన యొక్క సహాయము నిమిత్తం ఎదురు చూసేటువంటి వారై ఉండాలని ఆశించేటువంటి వాడై ఉన్నాడు. దావీదు ఏ విధంగానైతే ఆయన మీద ఆధారపడి ఈ విషయములన్నిటిలోనూ ప్రవర్తించినాడో మనం కూడా అదే విధంగా ప్రవర్తించేటువంటి వారమై ఉండవలసినది. ఇక చివరిగా, దావీదు తన జీవితంలో తప్పులు చేసినప్పటికీ వాటిని తెలుసుకొని దేవుని శిక్షను భరించి ఆయన క్షమాపణను కోరి ఆయనలో నిలిచి కొనసాగినటువంటి వాడుగా ఉన్నాడు. మధ్యలో విడిచి వెళ్లిపోయినటువంటి వాడుగా లేడు. మనం కూడా ఇదే రకమైనటువంటి దృక్పథము కలిగి దేవునిని వెంబడించేటువంటి వారమై ఉండవలసినది. చాలా మంది దేవుని మీద ఆయాసపడి తమ భక్తి జీవితాన్ని విడిచిపెట్టి వేసి లోకంలో కలిసిపోయేటువంటి వారు ఉంటూ ఉంటారు. దావీదు ఆ రకంగా లేడు. తాను దేవుని అందరి విశ్వాసాన్ని ఎన్నడనూ విడిచినటువంటి వాడు కాడు. అదే విధంగా ఈ దినమందు మనము కూడా దావీదు వలె దేవుని అందు విశ్వసించి ముందుకు నడిచేటువంటి వారమై ఉండవలసినది. ఆ విధంగా ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడు అనే తండ్రి, కృపగలిగిన దేవ, దావీదు నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి తనకు చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు తనకు ఏమి విధంగానో అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆ విషయములన్నింటినీ నీ యొద్ద మొరపెట్టుకొని నీ యొక్క చేతికి విడిచిపెట్టి వేసినాడు. తాను వారిని నేరుగా శిక్షించడం గాని వారిపై పగ తీర్చుకున్నట్టు గాని చేయలేదు. ఆ విధంగా మేము ప్రతి ఒక్కరి విషయంలోనూ బ్రతికేటువంటి వారం గాను, మా హృదయాంతరంగంలో బాధను గాని హింసను గాని మేము తలంచేటువంటి వారం గాను, ప్రమోట్ చేసేటువంటి వారం గాను ఉండకుండా మాకు సహాయం చేయండి. దావీదు తాను ఎటువంటి విశ్వాసం అలవరుచుకొని నిద్రించగలుగుతున్నాడు అటువంటి స్థాయిలోనికి మేమును ఎదగగలుగునట్లుగా మమ్మలను ఒక్కొక్కరిని పైకి లేపండి. క్రీస్తు నామందు విడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.